మిత్రులారా, శుభోదయం. వసంత ఋతువు మొదలై 2 వారాలు గడిచిపోయింది. కానీ ఇట్లాంటి వసంత ఋతువుని నేను ఇప్పటిదాకా ఎప్పుడూ చూసి ఉండలేదు. ఈ వసంత ఋతువు అంతా నాకు నిప్పుల్లో నడుస్తున్నట్టే ఉంది. ఎటు చూసినా భూమి ఆకాశాల మధ్య నిప్పులు చిమ్ముతున్నట్లుగా, నిప్పులు కురుస్తున్నట్లుగాను, పొగలు రేగుతున్నట్లుగాను ఉంది. ఎల్నినో లానినాల మధ్య మొత్తం భూగోళమంతా కూడా ఊగిసలాడుతున్న వేళ ఈ వసంతం ఒక దుఃఖంలోనో, ఒక బాధలోనో, ఒక ఉద్విగ్నతలోనో గడుపుతున్న వాళ్ళని మరింత చిచ్చు పెట్టేదిగాను, మరింత కలతపరిచేదిగాను, మరింత దుఃఖానికి లోను చేసేదిగానే ఉంది తప్ప సాంత్వనిచ్చేదిగాను, సుమనోహరమైన లోకాల్లోకి మేల్కొల్పేదిగాను కనిపించటం లేదు. బహుశా ఇటువంటి ఒక అవస్థ మానవావస్థ అంటే సౌందర్యం ఎదట అపారమైన సౌందర్యం నిన్ను చుట్టుముడుతున్న వేళ ఆ సౌందర్యం ఎదట, ఆ సౌందర్య సన్నిధిలో నువ్వు ఒక అగ్ని సమానమైనటువంటి ఒక వేదనకో ఒక దుఃఖానికో లోనవుతూ ఉన్న సందర్భంలో ఆ సౌందర్యం నిన్ను మరింత దహించి వేస్తుందే తప్ప నీకు ఊరటనివ్వదనేది ఆ మానవావస్థ బహుశా అందరికన్నా ముందు ఆదికవి చూసేటేమో అనిపిస్తుంది. ఎందుకంటే రామాయణంలోని వసంత ఋతు వర్ణన ఆయన కిష్కింధాకాండ ప్రారంభంలో చేశాడు. ఆయన మొదటి సర్గలో, కిష్కింధాకాండ మొదటి సర్గలో దాదాపు 160 శ్లోకాల పొడుగున ఇంత సుదీర్ఘమైన ఋతు వర్ణన, అందులో ఆయన చేసిన వర్ణనల్లో మరొక వర్ణన హేమంత ఋతు వర్ణన, వర్ష ఋతు వర్ణన మాత్రమే ఇంత సుదీర్ఘంగా కనబడతాయి. కానీ వసంత ఋతు వర్ణన మరింత సుదీర్ఘమైన వర్ణన, 160 శ్లోకాల వర్ణన. ఈ 160 శ్లోకాల వర్ణనలో ఆయన వసంతాన్ని వర్ణిస్తున్నాడా, సీతావియోగ దుఃఖాన్ని వర్ణిస్తున్నాడా మనం తేల్చుకోలేము. వసంతం గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఆయన అగ్ని నిప్పులు రగలటం, జ్వలించడం, దహించడం ఈ పదాలే వాడుతూ ఉంటాడు. ఆయన అసలు మొదలు పెడుతూనే 29వ శ్లోకంలో అంటున్నాడు, అసో అశోక స్తబకాంగార షట్పదస్వన నిస్వన మాం హి పల్లవతామ్రాచ్చి వసంతాగ్ని ప్రదక్ష్యతి. ఈ వసంతాగ్ని నన్ను దహించి వేస్తున్నట్లుంది. మాం హి పల్లవతామ్రాచ్చి వసంతాగ్ని ప్రదక్ష్యతి, ఈ వసంతాగ్ని నన్ను దహించి వేస్తున్నట్లుంది. అశోక వృక్షాల తాలూకు ఎర్రని పూలగుత్తులే నిప్పు కణికలుగా, కొత్త చిగురుటాకులే అగ్నిజ్వాలలుగా, తుమ్మెదల ఝంకారాలే ఆ మంటల చిటపటలుగా నాకు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి అంటున్నాడు రాముడు. అశోక స్తబక అంగార, ఆ అశోక స్తబకాలు, అశోక వృక్షం తాలూకు అశోక పుష్పాలు ఎర్రగా ఉంటాయి. ఆ ఎర్రని పూలగుత్తులు ఎలా ఉన్నాయంటే నిప్పు తునకల్లాగా, రగులుతున్న నిప్పు తునకల్లాగా ఉన్నాయి. షట్పదస్వన నిస్వనహ, మంట మండుతున్నప్పుడు, మంట మొదట్లో మంట పెరుగుతున్నప్పుడు వచ్చే చిటపట ధ్వనుల్లాగా ఆ తుమ్మెదల తాలూకు ఝంకారాలు వినిపిస్తున్నాయి. మాం హి పల్లవతామ్రాచ్చి, ఆ పల్లవతామ్రాచ్చి పల్లవతామ్రాచ్చి ఆ కొత్త చిగుళ్ళే అగ్నిజ్వాలల్లాగా ఉన్నాయి. మాం హి వసంతాగ్ని ప్రదక్ష్యతి, నన్ను ఈ వసంతాగ్ని దహించి వేస్తోంది. ఆయనకి ఆ వసంతం చూడగానే ఆయన వెంటనే సీతాదేవి గుర్తొచ్చింది. ఆయనకి ఆ సీతాదేవితాలో కనురెప్పలు అందంగా ఉన్నాయి, ఆమె చూపులు ప్రసన్నంగా ఉంటాయి, ఆమె కురులు నిగనిగలాడుతూ ఉంటాయి, ఆమె మాటలు మృదుమధురాలుగా ఉంటాయి. అట్టి సీతను చూడని నా జీవితం నిష్ప్రయోజనం. ఆ వసంత ఋతువు దహించడానికి కారణం ఏమిటంటే ఆయనకి సీత గుర్తు రావటం. సీతావర విరహ బాధ వల్ల ఏర్పడ్డ ఆయన శోకాగ్నిని వసంత ఋతువులోని రమణీయ ప్రకృతి మరింత రెట్టించినట్లుగా, ఇనిపడింపజేసినట్లుగా ఉంది అని అంటాడు. అది ఎలా ఉందంటే ఇప్పటికిప్పుడే క్షణంలో నన్ను దహించి వేస్తుంది. చాలా ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇప్పటికిప్పుడే, అదేదో నెమ్మదిగా దహిస్తుండడం కాదు, ఆ క్షణంలోనే నన్ను దహించేటట్లుగా ఉంది. మన్మథాయాస సంభూతో వసంత గుణవర్ధిత అయం మాం ధక్ష్యతి క్షిప్రం శోకాగ్ని నచిరాదివ. అయం మా ధక్ష్యతి క్షిప్రం, క్షిప్రం అంటే వెంటనే, ఎట్ వన్స్, ఇప్పటికిప్పుడే ఆ శోకాగ్ని నన్ను దహించి వేస్తున్నట్లుగా ఉంది. ఈ దహించి వేయటం, ఈ జ్వల, ఇంకోటి ఏమిటి అనేది, ఈ వసంత ఋతువు సీతకి చాలా ఇష్టం. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి రామాయణంలో ఆ ఇష్టాలు చెప్పడం, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. లక్ష్మణుడు అంటాడు హేమంత ఋతు వర్ణన మొదలు పెడుతూ, అన్నయ్య నీకు చాలా ఇష్టమైన హేమంత ఋతు ఇప్పుడే ప్రవేశించింది అంటాడు. రాముడికి హేమంత ఋతువు ఇష్టంట. రాముడికి హేమంత ఋతువు ఎందుకు ఇష్టమో హేమంత ఋతువు పైన నేను చేసిన ప్రసంగంలో వివరించాను నేను. ఆ హేమంత ఋతువు రాముడికి ఇష్టమన్న దాని వెనక ఆ మొత్తం దక్షిణాయన నుంచి ఉత్తరాయణం మారేవంటి ఆ వేళల తాలూకు ఆ వైష్ణవ స్ఫురణలన్నీ కూడా ఉన్నాయి. సీతాదేవికి వసంత ఋతువు ఇష్టం అనడంలో ఎందుకు వసంత ఋతువు ఇష్టం? ఆమె భూమిపుత్రి. ఆమె భూమిపుత్రికి వసంత ఋతువు కాక మరే ఋతువు ఇష్టమవుతుంది? ఆయన దిలోకపుత్రుడు, ఆయన ఆదిత్యపుత్రుడు, ఆయన సూర్యవంశజుడు. కాబట్టి ఆయన హేమంత ఋతువు కాకుండా మరొక ఋతువు ఎలా ఇష్టమవుతుంది? అసలు ఒక మానవ జీవితం అంతా కూడా వసంత హేమంతాల మధ్య సంచరించేటువంటి జీవితమే కదా. వసంతం నుంచి హేమంతానికి చేసే ప్రయాణమే కదా. వసంతంలో చిగురు తొడుగుతుంది, మొగ్గ తొడుగుతుంది, మొగ్గ పువ్వు పూస్తుంది, అక్కడ తుమ్మిదలు చేరతాయి, సీతాకోక చిలుకలు చేరతాయి, ఆ పువ్వు పిందెగా మారి పండు అవుతుంది. ఆ పండులో ఉన్నటువంటి ఆ విత్తనాల్ని మళ్ళా ఏ పువ్వో ఏ గాలినో ఎక్కడికో తీసుకుపోతుంది. అది మళ్ళా కొత్త సృష్టికి దారితీస్తుంది. వసంతంలో పువ్వు పూస్తేనే కదా హేమంతంలో పండుగ మారేది. పువ్వు నుంచి పండు దాకా మొత్తం ఒక కాలం పొడుగునా చేసే, ఒక ఏడాది పొడుగునా చేసే యాత్రనే కదా మానవ జీవితం. హేమంతంలో ఆయన ఒక చాలా సాంత్వన, ఒక సురభిణం, ఒక సుభిక్షం. అక్కడ విరహం ఉంది, అక్కడ కూడా ఆయన దుఃఖాన్ని వర్ణించేవి తావునే. కానీ అక్కడ హేమంతంలో ఆయన కనక శోభ గురించి మాట్లాడతాడు. ఆయన ఇక్కడేమో వసంతాగ్ని తను దహించి వేస్తోందా అన్నట్లుంది అంటాడు. అది ఆ వర్ణనలో మొట్టమొదటి అసలు వసంత ఋతువు చూస్తూ ఆయన మొదలుపెట్టినప్పుడు చాలా చక్కగా, చాలా సంతోషంగానే ఆయన మొదలుపెట్టాడు. మొట్టమొదటి శ్లోకాల్లో ఆయన వసంత ఋతువు గురించి శ్లోకాల్లో అధికం ప్రతిభాత్యేతత్ నీలపీతం తు షాద్వలం ద్రుమాణం వివిధై పుష్పై పరిస్తోమై రివార్పితం. ఇక్కడ పచ్చటి పచ్చిక బయళ్ళన్నీ కూడా నెమలికంఠం వన్నెలు కలిగి ఉన్నాయి. నీలపీతం తు షాద్వలం, నీలపీతం అంటే నీలము పసుపు కలిసినటువంటి రంగు అన్నమాట. నీలపీతం తు షాద్వలం ద్రుమాణం వివిధై పుష్పై పరిస్తోమై రివార్పితం. ఎలా ఉందంటే వృక్షాల నుంచి రాలిన పలు వన్నెల పూలతో కూడిన ఈ ప్రదేశమంతా కూడా రత్నకంబళి పరిచినట్టుంది అన్నాడు. అంతేకాదు మరొక మాట ఏమంటున్నాడంటే, పశ్య రూపాణి సౌమిత్రే వనానాం పుష్పశాలినాం సృజతాం పుష్పవర్షాణి తోయం తోయముచామివ. ఇక్కడ ఎలా ఉందంటే, ఈ పూలతో కలకల్లాడుతున్న ఈ అడవులను చూడు, ఈ అడవుల తాలూకు శోభను చూడు. ఈ అడవులు, ఈ చెట్లు, ఈ పూలు ఇవన్నీ చూస్తుంటే మబ్బులు మేఘాలు చినుకుతున్నట్లుగా, మేఘాలు జలాలను కురిపిస్తున్నట్లుగా ఈ అడవులు పుష్పాలను కురిపిస్తున్నాయి అన్నాడు. చాలా సుమనోహరంగా ఆయన మొట్టమొదట ఆ అడవులో అడుగు పెడుతూ వసంత శోభను చూసినప్పుడు ఆయన హృదయం చాలా సున్నితంగా ఒక రమణీయతకు లోనై, ఒక రామణీయక అనుభవానికి లోనవుతున్నటువంటి తొలి క్షణాల తాలూకు ఆ ప్రతిఫలనం అంతా కూడా ఈ తొలి శ్లోకాల్లో కనబడుతున్నది. పశ్య రూపాణి సౌమిత్రే, ఓ లక్ష్మణ చూడు, పశ్య రూపాణి వనానాం పుష్పశాలినాం, పుష్పశాలినులుగా ఉన్నాయి. పుష్పశాలినులుగా ఉన్నాయంటే పూర్తిగా పూలతో విరగబూసి ఉన్నాయి అట్లాంటి ఈ వనాలు. సృజతాం పుష్పవర్షాణి తోయం తోయముచామివ, మేఘాలు వర్షాల్ని, మేఘాలు జలాల్ని కురిపిస్తున్నట్లుగా, మేఘాలు వాన చిరుకుల్ని కురిపిస్తున్నట్లుగా ఈ చెట్లు పూలను లాలుస్తున్నాయి. చాలా సుందరమైన మృదువైనటువంటి ఒక చాలా అందులో చల్లదనం ఉంది. అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ మొట్టమొదటి అడవిలో ఆయన అడుగు పెట్టగానే ఆయన కనిపించినటువంటి ఆ మొదటి అనుభూతి చల్లదనం. తొలకరి తాలూకు, తొలి వాన చినుకుల తాలూకు ఆ హృద్యమైనటువంటి సంతోషం అంతా కూడా ఆ మొదటి శ్లోకాల్లో కనబడుతున్నది. పతితైహి పతమానైశ్చ పాదపస్తై, పతితైహి పతమానైశ్చ పాదపై పాదపస్థైశ్చ మారుతః కుసుమైహి పశ్య సౌమిత్రే క్రీడన్నివ సమంతతః. పతితైహి పతమానైశ్చ పాదపస్థైశ్చ మారుతః కుసుమైహి పశ్య సౌమిత్రే క్రీడన్నివ సమంతత. అది ఎలా ఉందంటేట, ఆ మొత్తం అంతా కూడా పతితైహి అంటే కింద పడుతున్నటువంటి పూలు, పతమానైహి పడుతూ ఉన్నటువంటి పూలు, పతితై అంటే కింద పడ్డ పూలు, పతమానై పడుతూ ఉన్న పూలు, పాదపస్తైశ్చ మారుత చెట్ల నే చెట్ల చెట్ల మొదళ్ళలో చెట్ల మీద రాలి పడి ఉన్నటువంటి లేదా చెట్ల మీదనే ఉన్నటువంటి ఆ మూడు రకాలుగా కింద పడ్డ పూలు పతితై, పతమానైశ్చ రాలుతున్న పూలు, పాదపై స్థైశ్చ మారుత చెట్ల మీదనే ఉన్న పూలు, ఈ కుసుమై ఈ మూడు రకాల పూలు కూడా పశ్య సౌమిత్రే లక్ష్మణ చూడు క్రీడన్నివ సమంతత వాయువుతో గాలులతో కలిసి ఆడుకుంటున్నాయన్నట్లున్నాయి అని. చాలా చాలా అపురూపమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని చాలా ఆధ్యాత్మిక అర్థాలు ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు కూడా చాలా చేశారు. ఈ పతితై పతమానై పాదపైస్తైశ్చ మారుత అన్నటువంటి దాంట్లో ఆ మూడిట్లో మూడు రకాల పూలు, రాలిపడ్డ పూలు, రాలుతున్న పూలు, చెట్ల మీద ఉన్న పూలు, వీటికి చాలా ఆధ్యాత్మికమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. కానీ నేను ఆ ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు జోలికి పోకుండానే ఆ పూలు మూడు రకాల పూలు అసలు వసంత ఋతు వర్ణన చేసిన వాళ్ళల్లో చాలా ముఖ్యంగా చైనా జపాన్ కవులు, జపాన్ ప్రాచీన జపాన్ కవితా సంకలనాలు రెండు సంకలనాలు ఉన్నాయి, మన్యోషు అని కొకింషు అని. మన్యోషు అనేది అసలు మొట్టమొదటి తొలి జపనీయ కవితా సంకలనం. అసలు జపనీయ సౌందర్య దృష్టికి ఆ మొత్తం ఈస్థెటిక్ సెన్సిబిలిటీకి అంతటికీ కూడా మన్యోషునే ప్రాతిపదిక అనమాట. ఆ మన్యోషు తర్వాత కొకింషు అని కొకింషు ఒక అని ఒక సంకలనం తీసుకొచ్చారు. ఆ కొకింషులో ఉన్నటువంటి వసంతకాల వర్ణనలు దాదాపుగా ఆ వసంత ఋతు వర్ణనలంతా కూడా పూసిన పూల తాలూకు వర్ణనలు కావవి, రాలుతున్న పూల తాలూకు వర్ణనలు. ఆ పూలు రాలటంలో ఉన్నటువంటి ఆ మృదు దుఃఖం, ఆ పువ్వు ఎంతోసేపు చెర్రీ పూలే ఉన్నాయి ఇప్పుడు జపాన్ అంతా కూడా, ఆ చెర్రీ పూల తాలూకు ఒక పండగ జరుగుతూ ఉంటుంది ఈ వసంత ఋతువు అంతా కూడా, హనామి అంటారు ఒక పండగ అంతా. ఆ పండగ చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా యాత్రికులు అక్కడికి వెళ్తారు. కానీ ఆ పూలు ఒక దినం ఒక గంట ఒక క్షణం మాత్రమే పూసి రాలిపోయే పూలు. ఆ రాలుతున్న పూల తాలూకు ఆ రాలుతున్న పూలల్లో అంటే పూసింది అన్న సంతోషం కలిగే లోపే ఆ పువ్వు నేల రాలడంలో ఉన్నటువంటి దుఃఖాన్ని కొకింషు కవులు పట్టుకున్నారు. ఆయన కినో సురయ్యకి అనే ఒక కవి ఆ కొకింషు పద్యాన్ని సంకలనం చేశాడు. ఆయనతో సహా కొకింషు కవులు అందరూ కూడా వసంత ఋతు వర్ణన చేశారు అంటే రాలిన పూలు నేల రాలిన పూల తాలూకు వర్ణన చేశారు వాళ్ళు. పూలు నేల రావటంలోని ఆ దుఃఖాన్ని ఆ వేదనని చాలా సున్నితమైన వేదన. అసలు అంత ఒక రాలుతున్న పువ్వును చూసి నీ హృదయం ద్రవిస్తోంది అంటే నువ్వు నిజంగా మానసికంగా నీ సెన్సిబిలిటీస్ చాలా 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 పరిణతి చెందినట్టు, నువ్వు ఒక మనిషిగా పరిపక్వమైనట్టు అనమాట. మహనీయ చైనా మహాకవి దుఫో కవితలో అంటాడు, ఈ పూలు నెమ్మదిగా వికసిస్తే బాగుండేది అంటాడు. ఎందుకంటే ఈ పూలు ఇంత తొందరగా వికసించి తొందరగా రాలిపోయే బదులు ఇవి మరింత నెమ్మదిగా వికసించి ఉంటే బాగుండేది అంటాడు ఆయన. ఇక్కడ రామాయణంలో రాలుతున్న పూలు, రాలిన పూలు, రాలుతున్న పూలు, చెట్ల మీద ఉన్న పూలు, మూడు పూలు కూడా ఇట్లాంటిదే. కృష్ణదేవరాయలు కూడా మూడు లోకాల్లోనూ అంటే భూమి మీద, నేల ఆకాశంలోనూ, భూమి మీద పాతాళంలోనూ కూడా మూడు చోట్ల కూడా పూల తాలూకు తేనెలు మొత్తం ప్రవహిస్తున్నాయని ఒక పద్యం చెప్తాడు ఆయన ఆముక్త మాల్యదలో. ఇక్కడ ఈ రాలుతున్న పూలు, రాలిన పూలు, చెట్ల మీద ఉన్న పూలు, ఈ మూడు పూలు కూడా గాలితో ఆడుకుంటున్నాయి. అందులో చెట్ల మీద ఉన్న పూలు గాలితో ఆడుకోవడం మనం అర్థం చేసుకోగలం. రాలుతున్న పూలు గాలికే రాలుతున్నాయి కాబట్టి అవి కూడా గాలితో ఆడుకుంటున్నాయంటే అర్థమవుతుంది. నేల మీద రాలిపడ్డ పూలు కూడా గాలితో ఆడుకుంటున్నాయంటే అది ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన దృష్టి అది. ఆ నేల మీద రాలిపడ్డ పూలు అట్లాగే రాలిపడి ఉండకుండా ఆ రేఖలు అటు ఇటు మృదువుగా కదులుతున్నాయి. ఆ కదులుతున్నటువంటి ఆ పూలు నేలన రాలిన పూల తాలూకు ఆ చలనాన్ని కూడా ఆ కవి చూశాడు అంటే ఈ రెండే రెండు వాక్యాలు లేదా ఈ రెండు పంక్తుల ఈ శ్లోకం నేను ప్రపంచంలో చదివినటువంటి గొప్ప కవితా పంక్తులకి ఏమాత్రం తీసిపోని కవితా వాక్యాలు కాగా అంతేకాదు చాలా గొప్ప గజల్ పరిభాషలో చెప్పాలి చాలా గొప్ప షేర్ ఇది. పతితై పతమానైశ్చ పాదపైస్తైశ్చ మారుత కుసుమై పశ్య సౌమిత్రే క్రీడన్నివ సమంతత. మరొక మాట చెప్తున్నాడైనా, విక్షిపన్ వివిధాః శాఖా నగానాం కుసుమోత్కచాః మారుతశ్చలితస్థానై షట్పదైరనుగీయతే. ఈ పూలతో నిండి ఉన్నటువంటి కొమ్మల్ని, ఈ వృక్షశాఖల్ని, పూల కొమ్మల్ని కదుపుతూ కదిలిస్తూ గాలులు వేగంగా వీస్తున్నాయి. ఆ కొమ్మలు అట్లా కదిలినప్పుట పూలు బాగా పూసిన కొమ్మలు గాలి కదులుతున్నప్పుడు, గాలి వాటిని కదిలిస్తూ ఉంది. అలా కదులుతున్నప్పుడు అప్పటిదాకా పూలని అంటిపెట్టుకున్న తుమ్మెదలు ఒక్కసారి లేచి, ఆ పూల మించి లేచి వాటి ఝుంకారంతో ఆ గాలికి శృతి కలుపుతానే అన్నట్లుంది. ఇటువంటి సున్నితమైనటువంటి దృశ్యాల్ని, సున్నితమైన కదలికల్ని నాకేమనిపిస్తుందంటే, ఇతిహాసకారులు, మహాభారతకారుడు కానీ రామాయణకారుడు కానీ, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కవిని, ఆ అచ్చమైన కవిని మనం ఇట్లాంటి తావుల్లో పట్టుకోవాలి. వాళ్ళు ఎలాగైతే మానవ జీవితం తాలూకు దుఃఖం, వియోగం, బాధ, యుద్ధం, శాంతి వీటన్నిటినీ అంతంత పెద్ద పెద్ద కుడ్య చిత్రాలలాగా చిత్రించారో, ఆ మహాదృశ్యాలు, ఆ మహా చిత్రీకరణలు, ఆ ఐతిహాసిక ప్రమాణాలతో చిత్రించినటువంటి ఆ మానవ జీవిత సామాజిక గమనాల తాలూకు ఆ చిత్రణలు, అవన్నీ ఎలాగో వాటి ప్రతిభకు సంబంధించినవే. కానీ ఈ సున్నితమైన చిన్ని చిన్ని కదలికలు, అంటే ఈ శ్లోకం రాయనందువల్ల 24,000 శ్లోకాల రామాయణంలో, శ్రీమద్ రామాయణంలో, ఆ మహాకావ్యంలో, మహాకావ్యానికి ఏమి లోటు ఉంటుంది? ఈ చిన్న 2 వాక్యాలు రాయనందువల్ల గాలికి పూల కొమ్మలు ఊగుతున్నాయి, లేదా పూల కొమ్మల్ని కదిలిస్తూ గాలులు వీస్తూ ఉన్నాయి. అట్లాంటి పూల కొమ్మల మీద గాలి వీచినప్పుడు ఆ పూల అప్పటిదాకా అంటిపెట్టుకున్న తుమ్మెదలు ఒక్కసారి పైకి లేచి తమ నిస్వనాలతో ఆ గాలికి శృతి కలుపుతున్నాయనే ఈ చిన్ని వర్ణన లేకపోతే ఏమవుతుంది? కథకి ఏమీ భంగం కలగదు, రసచిత్రణకి ఏమీ భంగం కలగదు, రామాయణాన్ని ఆధ్యాత్మిక మహాకావ్యంగా నెత్తిన పెట్టుకోవడానికి కూడా ఏమీ భంగం కలగదు. కానీ నాబోటి సౌందర్య పిపాసకి ఇదిగో ఇట్లాంటి తావులే, ఇవే పూలు రాలిన తావులు, ఇవే పూలు పూసే తావులు. ఈ తావుల్లోనే నాలాంటి రసపిపాసి ఒక భృంగంలాగా, ఒక షట్పదంలాగా మత్తెక్కిపోతాడనమాట. ఏమి ఎటువంటి వర్ణనది? ఒక్కసారి ఊహించండి, ఒక్కసారి కళ్ళ ముందు తెచ్చుకోండి. అదట్లా ఆ గాలికి ఆ కొమ్మలు ఊగుతున్నప్పుడు అప్పటిదాకా పూలని అంటిపెట్టుకున్న ఆ తుమ్మెదలు ఒక్క క్షణం పైకి లేచి తమ నిస్వనాలతో గొంతు కలుపుతున్నాయి అని. అంతేనా? మత్త కోకిల సన్నాదైహి నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంతః ప్రగీత యువచానిలః. మత్త కోకిల సన్నాదైహి నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంతః ప్రగీత యువచ అనిలః. పెద్ద పెద్ద గాలులకి చెట్లు ఊగుతో నృత్యం చేస్తున్నాయన్నట్లు ఉందిట. ఆ దృశ్యం ఎలా ఉందంటే, పర్వత గుహల నుంచి రకరకాల ధ్వనులతో బయటికి వస్తున్నటువంటి, రకరకాల సవ్వడి చేస్తూ బయటికి వస్తున్నటువంటి గాలులు మత్త కోకిలల పంచమస్వర వాద్యాలకి, ఆ వృక్షాలకి నృత్యంలో శిక్షణ ఇస్తున్నాయన్నట్లుగా ఉందిట. చెట్లకి, గాలికి ఊగుతున్న చెట్లకి, గాలికి నాట్యం చేస్తున్న చెట్లకి ఎలా ఉందంటే, గాలికి చెట్లు నాట్యం చేస్తున్నాయి, కదులుతున్నాయి ఆ గాలులకి. కొండ గుహల్లోంచి బయటకు వస్తున్న గాలులకి చెట్లు నాట్యం చేయడం ఎలా ఉందంటే, మత్త కోకిలల తాలూకు సంగీత కచేరీలో, మత్త కోకిల తాలూకు పక్క వాయిద్యానికి ఆ గాలులు చెట్లకి నాట్య శిక్షణ ఇస్తున్నాయా అన్నట్లుంది అని అంటాడు ఆయన. మత్త కోకిల సన్నాదైహి నర్తయన్నివ పాదపాన్. ఒక గొప్ప కవిత్వం తాలూకు లక్షణం ఏమిటంటారంటే, అంత్యప్రాసో ద్వితీయాక్షర ప్రాసో కాదు, ఆ మొత్తం వాక్యం అంతట్లోనూ కూడా ఒక రైమ్ ఉండాలి, ఒక ప్రాస ఉండాలి, ఒక తూగు ఉండాలి, ఒక లయ ఉండాలి. అది ఎలా ఉండాలంటే, అది వింటూ ఉండగానే మనకి ఒక సంగీతం విన్నట్లుగా ఉండాలన్నమాట. మత్త కోకిల సన్నాదై నత్తయన్నివ పాదపాన్. అది ఆ మాట, ఆ ఒక్క వాక్యం వినగానే అక్కడ మనకు ఒక నాట్యం, ఒక నాట్య గతి, ఒక మువ్వల సవ్వడి మనకు వినబడుతోంది. మత్త కోకిల సన్నాదై నత్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత యువచారిలహ. మత్త కోకిల సన్నాదైహి నత్తయన్నివ పాదపాన్. ఇంకా ఎలా ఉందిట, తేన విక్షిపతాత్యర్థం పవనేన సమంతత అమీ సంసక్త శాఖాగ్ర ఘృదితా ఇవ పాదపాహ. ఒక అద్భుతమైనటువంటి దృశ్యం చూస్తున్నాడు ఆయన. ఇట్లా బాగా గాలులు బలంగా వీస్తూ ఉంటే 4 వైపులా ఉన్న చెట్లన్నీ కూడా బాగా ఊగిపోతున్నాయి. ఆ గాలు వసంతకాలపు గాలులు ఎలా ఉంటాయంటే వర్షాకాలపు గాలులు కావివి, ప్రచండమైన గాలులు కావివి, చాలా సున్నితమైన గాలులు అన్నమాట. కానీ సున్నితమైన గాలులే కానీ చెట్లని కదపగలిగే గాలులు, కొమ్మల్ని కదపగలిగే గాలులు. అట్లా గాలులు వీస్తున్నప్పుడు ఆ చెట్లు, ముఖ్యంగా చెట్టంతా ఊగదు కదా, చెట్టు పైన ఉండే శాఖోపశాఖలు ఊగుతూ ఉంటాయి. అట్లా ఊగుతున్నప్పుడు ఆ చెట్ల కొమ్మల తాలూకు చివరి ఆ కొసలు ఏమున్నాయో ఆ కొసలు ఒకదానికొకటి తగులుకుని ఈ గాలులు వీస్తున్న చెట్ల కొమ్మల తాలూకు కొసలు ఒకదానికొకటి తగులుకుని ఆ కొసలతో ఒక మాల కట్టినట్లుగా ఉంది. అది ఆకాశంలో గాలి చెట్ల కొమ్మల్ని మాలగుచ్చుతున్నట్లుగా ఉందని. తేన విక్షిప్తాత్యర్థం పవనేన సమంతత అమీ సంసక్త శాఖాగ్ర ఘృదిత ఇవ పాదపాహ. అంతేనా? ఇంకా అంటున్నాడు, గిరి ప్రస్థేషు రమ్యేషు పుష్పవద్భిః మనోరమైః సంసక్త శిఖరాః శైలా విరాజంతే మహాద్రుమైః. గిరిప్రస్థేషు రమ్యేషు పుష్పవద్భిః మనోరమైః సంసక్త శిఖరాః శైలా విరాజంతే మహాద్రుమైః. ఇక్కడ ఈ కొండ చెరియల మీద, కొండ కొసల మీద కనువిందు కావిస్తున్న మహావృక్షాలు, అసంఖ్యాకమైన మహావృక్షాలు, అవి పూలతో అత్యున్నతమైన శిఖరాలను తాకుతూ మనోహరంగా అలరారుతూ ఉన్నాయి. అటువంటి ఆ మహోన్నతమైన శిఖరాలు, వృక్షాలు కలిసిమెలిసి ఉండడంతో ఆ చెట్లు చాలా పొడుగ్గా పెరిగిన ఆ చెట్లు కొండ శిఖరాలు తాగుతున్నట్లున్నాయి. ఆ గిరిప్రస్థాలు ఆ వృక్షాలు, పూలతో నిండి ఉన్నటువంటి ఆ వృక్షాలు రెండు కలుసుకుంటే ఎలా ఉందంటే పర్వతాలే పుష్పరాశుల్లాగా ఉన్నాయా అనిపిస్తుంది అంటున్నాడు ఆయన. అసలు వాల్మీకి ఏదైనా పూలతో నిండి ఉన్నటువంటి ఏదైనా ఒకటి చూసినప్పుడు ఆయన వెంటనే పూల కొండ గుర్తొస్తామాట. సుందరకాండలో అశోకవనంలో హనుమంతుడి పైన పూలన్నీ కురిసినప్పుడు ఆయన పూలతో కప్పబడ్డ కొండలాగా ఉన్నాడు అంటాడు ఆయన. ఆయనకు ఆ పూలతో కప్పిన కొండ, పూలతో నిండి ఉన్న కొండ, పూలు వెదజల్లిన విపారిన పూలతో నిండి ఉన్న కొండలు అంటే వాల్మీకి చాలా ఇష్టం. అట్లాంటి కొండలు నేను చూశాను, అట్లాంటి కొండ తావుల్లో, కొండ కింద పల్లెలో పుట్టాను నేను. నా చిన్నప్పుడంతా ఆ కొండల్లో ఆ పూలు నిండిన పూల తావుల్లాగా, పూల రాశుల్లాగా పర్వతాలు అలరారే కాలంలో నేను ఆ రోజుల్లో నేను అక్కడ గడిపాను. కాబట్టి నాకు గిరిప్రస్థేషు రమ్యేషు పుష్పవద్భిః మనోరమైః సంసక్త శిఖరాశైల విరాజంతే మహాద్రుమైః అంటే ఆ సొగసు ఏమిటో, ఆ సౌందర్యం ఏమిటో లీలగానైనా నేను గుర్తుపట్టగలుగుతున్నా అన్నమాట. అంతేనా? అసలు ఆయన ఆ సంతోషాన్ని ఆయన ప్రతిసారి ఏం చేస్తాడంటే, గొప్ప కవిత్వం సాధారణంగా చేసేది ఏమిటంటే చేతనాచేతనాలని మానవీకరణ చేస్తుంది. ఆ మానవీకరణ చేయటంలో, వాటిలో మనని పోల్చుకోవడంలో, వాటిలో మన ప్రతిబింబాలని పట్టుకోవడంలో గొప్ప కవికి సంతోషం ఉంటుంది. అలాగే ఈయన కూడా ఆ అడవిని చూసినప్పుడు, ఆ కొండలను చూసినప్పుడు, ఆ కొండలు పుష్పరాశుల్లాగా ఉన్నాయి, కొండని దానికి నిశ్చలం, పుష్పరాశులు చెలించేటటువంటి వృక్షాల తాలూకు వర్షాలవి, ఆ కొండ పూలరాశిగా ఉందంటే ఏమిటి, కొండ మొత్తం పూలు పూసినట్టు, కొండ వృక్షంగా మారినట్టు అనమాట. అచేతనమైనటువంటి శిలాసదృశమైనటువంటి కొండ వృక్షంగా మారినట్టు, వృక్షాలు మనుషులుగా మారితే ఎలా ఉంటుంది, ఆ కొండలంతా కూడా విరగూసిన రేల చెట్లను చూస్తున్నాడు ఆయన. ఆ రేల చెట్లు చూసంటున్నాడు, పుష్పితాగ్రాంస్తు పశ్యేమాన్ కర్ణికారాన్ సమంతత హాటక ప్రతిసంచన్నాన్ నరాన్ పితాంబరానివ. పుష్పితాగ్రాంస్తు పశ్యేమాన్ కర్ణికారాన్ సమంతత హాటక ప్రతిసంచన్నాన్ నరాన్ పీతాంబరానివ. లక్ష్మణ చూడు, ఈ విరబూసినటువంటి కర్ణికార వృక్షాలు, కర్ణికారం అంటే రేల చెట్టు అనమాట. రేల చెట్టు అనేది ప్రాచీన సంఘం, తమిళ సంఘం సాహిత్యంలో కానీ, ప్రాచీన తమిళ భక్తి సాహిత్యంలో కానీ, రామాయణ మహాభారతాల్లో కానీ కర్ణికారం ఒక చాలా చాలా, అదొక ఒక యమనాలంటే తప్పనిసరిగా కనబడే చెట్టు అనమాట. అది ఇక్కడ ఆ కర్ణికార వృక్షాలు, ఆ పచ్చటి పూలతో మీరు చూసుంటారు కదా రేల చెట్లు, ఇప్పుడు నగరాల్లో ఎక్కడ చూసినా కూడా రేల చెట్లే కనబడుతున్నాయి. ఆ రేల చెట్లు ఒక్క పచ్చటి ఆకు కూడా కనబడకుండా మొత్తం పసుపు పచ్చటి పూలతో, పసుపు కూడా మామూలు పసుపు కాదు, అది బంగార పసుపు, అట్లాంటి బంగార పసుపుతో మొత్తం నిండిపోయి విప్పారి విరబూసేవంటి రేల చెట్లను చూస్తే ఎలా ఉందంటేట, పచ్చటి పసుపచ్చటి పీతాంబరాలు పీతాంబరాలు పైన కప్పుకుని బంగారు నగలు ధరించిన మనుషులు తిరుగుతున్నారా అన్నట్లుగా కనిపిస్తోంది చూడు అన్నాడాయన. ఇది ఒక క్రమోన్మీలనం అనమాట. ముందేమో అచేతనమైన పర్వతం పుష్పరాశిగా కనబడిందండం, ఆ తర్వాత పుష్పాలు పూసినటువంటి నిండుగా విరబూసినటువంటి వృక్షాలు బంగారు పచ్చటి ఉడుపులు కట్టుకుని బంగారు నగలు ధరించిన మనుషుల్లాగా కనబడుతున్నారంటాం. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మానవుడి దశలో రూమి ఒకచోట అంటాడు, నేను మొట్టమొదట ఖనిజంగా పుట్టాను, ఆ తర్వాత మరణించి నేను ఒక మొక్కగా పుట్టాను పెరిగాను మరణించాను, ఆ తర్వాత నేను మనిషిగా పుట్టాను పెరిగాను అని. అలాగా ఈ అరిస్టాటిల్ కూడా చెప్తాడు. అది ఏమిటంటే మూడు దశలు ఉన్నాయని, మొట్టమొదట మినరల్ స్టేజ్, తర్వాత వెజిటేటివ్ స్టేజ్, తర్వాత హ్యూమన్ స్టేజ్. ఆ మనిషి దశల్లో మొట్టమొదట మినరల్ స్టేజ్, ఒక అచేతన స్థితి. ఆ తర్వాత చెట్టు చైతన్యంతో ఉన్నదే కానీ చెట్టు కదలదు. ఆ తర్వాత మనిషి కదులుతాడు. ఈ మూడు అంటే చేతనత్వం పొందిన పర్వతం వృక్షమైతే, చైతన్యం పొందినటువంటి పర్వతం వృక్షం అనుకుంటే, చైతన్యంతో పాటు చలనం కూడా సమకూరిన వృక్షం మనిషి అని అనుకోవాలన్నమాట. లేదు మళ్ళా వెనక్కి చెప్పుకుంటే, మనిషి చలనంతో కూడిన మనిషికి చైతన్య సౌందర్యం చేకూరితే వృక్షమవుతాడు, చైతన్య సౌందర్యం సమకూరిన వృక్షానికి ఒక నిశ్చలత్వం సమకూరితే పర్వతం అవుతుంది అనుకోవాలి. ఈ మూడు శ్లోకాలు కూడా అంటే మొట్టమొదట ఆయన పర్వతాలు పుష్పరాశుల్లాగా ఉన్నాయండం, ఆ తర్వాత నిండా విరబూసిన కర్ణికార వృక్షాన్ని చూస్తుంటే పుష్పితాగ్రాంస్తు పశ్చేమాన్ కర్ణికారాన్ సమంతత హాటక ప్రతిసంచన్నాన్ నరాన్ పీతాంబరానివ పట్టు బట్టలు పీతాంబరాలు తొడిగినటువంటి బంగారు నగలు ధరించినటువంటి మనుషులు కదులుతున్నట్లుగా ఈ రేల చెట్ల అడవి నాకు కనబడుతోందండం. ఆ వర్ణంలో ఆ దశల వారీగా ఉన్నటువంటి ఆ సౌందర్య ప్రతిష్టాపన మనం చూడాలన్నమాట. ఇక అక్కడి నుంచి ఆయన కొన్ని శ్లోకాలు గడిచేటప్పటికీ ఆయనకి నెమ్మదిగా సీత గుర్తుకు రావడం మొదలుపెట్టింది. ఆ వసంత ఋతువు అంటే సీతకి ఇష్టం అనే విషయం గుర్తురావడం మొదలుపెట్టింది. సీతమ్మ గుర్తుకు రాగానే ఆ వసంత ఋతువు ఆయన్ని దహించడం మొదలుపెట్టింది. ఇక్కడ అంటున్నాడు, పశ్య లక్ష్మణ పుష్పాణి నిష్ఫలాని భవంతి మే పుష్పభార సమృద్ధానాం వనానాం శిశిరాత్యయే. చూడు లక్ష్మణ, ఈ వసంత ఋతువు ఈ పుష్పాలన్నీ కూడా నాకు నిష్ఫలాలైపోయాయి. పశ్య లక్ష్మణ పుష్పాణి నిష్ఫలాని భవంతి మే, పుష్పాలు నిష్ఫలాలుగా మారడం అది ఈ వసంత ఋతువులో నేను అనుభవిస్తున్నటువంటి దుఃఖం, నేను అనుభవిస్తున్నటువంటి వేదన, మనందరం అనుభవిస్తున్న వేదన ఏమిటంటే పుష్పాలు నిష్ఫలాలుగా మారడం. ఈ ఎండ రగులుతున్నటువంటి, ఎండ మంటలు మండిస్తున్నటువంటి ఈ కాలంలో ఈ పుష్పాలు నిష్ఫలాలుగా మారుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇది రాముడి తాలూకు శోకం కాదు, రాముడి తాలూకు వేదన కాదు. ఎన్నేళ్ల కిందటి కావ్యం ఇది. అప్పటికింకా లోకం పచ్చగానే ఉండేది, అప్పటికింకా చెట్లు పూలు పూస్తూనే ఉండే, అప్పటికింకా భూమి ఇంత వేడెక్కలేదు, అప్పటికింకా మహాసముద్రాలు ఇంతగా వేడెక్కి ఇంత గాఢమైనటువంటి వడగాడ్పుల నిట్టూర్పులతో సముద్రాలు అతలాకుతలమైన అవలేదు. కానీ ఇప్పుడు ఈరోజు మనం అనుభవిస్తున్న దుఃఖం తాలూకు ఒక బీజం, ఒక సూచనప్రాయిగా అని అంటున్నాడు. పశ్య లక్ష్మణ పుష్పాని నిష్ఫలాని భవంతి మే పుష్పభార సమృద్ధానాం వనానాం శిశిరాత్యయే. ఈ పుష్పభార సమృద్ధాలుగా ఉన్నటువంటి ఈ వనాల్లో ఈ వసంతకాలంలో ఎట్లా ఉందంటే, రుచిరాణ్యపి పుష్పాణి పాదపానాం అతిశ్రియ నిష్ఫలాని మహీమ్యాంతి సమం మధుకరోత్కరై. అది ఎలా ఉన్నాయట, ఈ వసంత ఋతువులో ఈ వేసవిలో ఈ వేడిలో ఈ పూలు తుమ్మెదలతో కూడా కలిసి నేలను రాలుతూ ఉన్నాయి. అది నిజమైన విషాదం, అది నిజమైన వేదన, అది అందులో ఉన్నటువంటి అపారమైన దుఃఖం. నిష్ఫలాని మహీం యాంతి సమం మధుకరోత్కరై. పశ్య లక్ష్మణ పుష్పాణి నిష్ఫలాని భవంతి మే పుష్పభార సమృద్ధానాం వనానాం శిశిరాత్యయే. రుచిరాణ్యపి పుష్పాణి పాదపానాం అతిశ్రియ. ఈ పువ్వులు ఎంత 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 మనోహరంగా ఉన్నప్పటికీ, ఎంత విస్తారంగా పూసి ఉన్నప్పటికీ చెట్ల మీద, ఈ రుచిరాణ్యపి రుచిరాణి అపి పుష్పాణి, ఈ పూలు శోభిస్తూ ఉన్నప్పటికీ, మరింత శోభిస్తూ ఉన్నప్పటికీ, పాదపానాం అతిశ్రియ చెట్ల మీద విరబూసి ఉన్నప్పటికీ, నిష్ఫలాని మహీమ్యాంతి సమం మధుకరోత్కరై, తేనెటీగలతో కలుసుకుని ఈ పూలు నేలరాలిపోతూ ఉన్నాయి. ఆ పూలు నేలరావటం జపనీయ కవుల గురించి చెప్పాను కదా, కొక్కింషు కవులు, వాళ్ళు పూలు మాత్రమే నేలరావడమే చూశారు. వాళ్ళు పూలు మాత్రమే నేలరావడం గురించి మాట్లాడారు. దుఫు ఈ పూలు ఇంత తొందరగా నేల మీద రాలకుండా ఉండడానికి బహుశా మరింత నెమ్మదిగా విప్పారి ఉంటే బాగుండేమో అనుకున్నాడు. కానీ ఆదికవి పూలతో పాటు తుమ్మెదలు కూడా నేలరాలుతున్న దృశ్యాన్ని చూశాడు. ఇది చాలా చాలా ఒకసారి చెప్పాలంటే ఒక బాకుతో పొడిచినట్లు ఉండే దృశ్యం అన్నమాట ఇది. రుచిరాణ్యపి పుష్పాని పాదపానాం అతిశ్రియ నిష్ఫలాని మహీమ్యాంతి సమం మధుకరోత్కరై, వసంతో ఇది తత్రాపి యత్రమే వసతి ప్రియ నూనం పరవశా సీతాసాపి శోచత్యహం యథా. అది అంటే ఆయనకి ఏమనిపించిందంటే, ఈ వసంత ఋతువు ఇక్కడ ఇట్లా ఆవరిస్తున్న ఈ వసంత ఋతువు, ఇక్కడ కమ్ముకుని ఉన్న ఈ వసంత ఋతువు, అక్కడ ఆమె తత్రాపి వసంతో ఇది తత్రాపి యత్రమే వసతి ప్రియ, ఎక్కడ నా ప్రియురాలు నా ప్రియాంగన నివసిస్తూ ఉందో తత్రాపి అక్కడ కూడా వసంతో ఇది వసంతం ఉండి ఉంటే, నూనం పరవశా సీతాసాపి శోచత్యహం యథ, అటువంటి చోట తప్పకుండా సీత కూడా నాకులాగానే పారవశ్యంతో శోకిస్తూ ఉండడం తథ్యము. చాలా ఇది మహాకవిత్వం, మహాకవులు గొప్ప కవిత్వం దాని లక్షణం ఏమిటంటే, రెండు విరుద్ధావస్థలు, రెండు పరస్పర విరుద్ధ భావనల్ని, రెండు పరస్పర విరుద్ధ అనుభూతుల్ని వాళ్ళు కలిపి గుచ్చుతారు. ఒక్క అనుభూతిని ఒక్క రంగునే చిత్రించేవాడు మామూలు రచయిత. ఏదో ఒక దుఃఖాన్ని, ఏదో ఒక పారవశ్యాన్ని మాత్రమే చిత్రిస్తే నువ్వు జీవితాన్ని ఒక తలంలో మాత్రమే సమీపిస్తున్నట్టు, ఒక తలంలో మాత్రమే చూస్తున్నట్టు. కానీ మహాకవి రెండు విరుద్ధ భావాలు, పారవశ్యము శోకము, అది చూడండి. ఆమె ఎక్కడ, ఆమె నా ప్రియురాలు నా ప్రియాంగన నా ప్రాణేశ్వరి ఎక్కడ ఉందో అక్కడ కూడా ఈ వసంత ఋతువు ఉన్నట్లయితే, ఎందుకుంటే ఉంటుంది కదా కాలం ఎక్కడైనా ఒకటే కదా, కానీ కాదు అంటే అక్కడ వసంత ఋతువు ఉండదేమో, ఆమె నేను అక్కడ లేను కదా, నేను లేనప్పుడు నా వియోగంలో నా పరోక్షంలో ఆమెకు వసంత ఋతువు సమీపించదేమో. కానీ ఒకవేళ అక్కడ కూడా ఈ వసంత ఋతువు ఉండి ఉంటే ఆమె పరవశంతో శోకిస్తూ ఉంటుంది. పరవశం ఎందుకు, ఆమెకు ఇష్టం కాబట్టి, శోకం ఎందుకు, నేను పక్కన లేను కాబట్టి. ఆ రెండు, ఆ పారవశ్యంతో కూడిన శోకం, వసంత ఋతువు అనగానే ఈ పారవశ్యంతో కూడిన శోకం గుర్తు రావడం, ఈ 160 శ్లోకాల తాలూకు వర్ణనంతా కూడా వసంత శోభ వర్ణన కాదు, వసంత సౌందర్య వర్ణన కాదు, సౌందర్య సమక్షంలో శోకం తాలూకు వర్ణన, శోక సమక్షంలో సౌందర్య సాక్షాత్కారం తాలూకు వర్ణన. ఈ రెండు భావనలు, ఈ రెండు అనుభూతులు, ఈ రెండు సుకోమల భావాలు ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ కావడం, నీటి రంగుల్లో మనం ఒక పూత మీద మరొక రంగు పూత వేసినప్పుడు ఆ పై పూత లోపలి పూతని మరుగుపరచకుండా లోపలి పూత కూడా పై పూతలోంచి ట్రాన్స్లూసెంట్గా పారదర్శకంగా పైకి ప్రతిఫలిస్తూ ఉంటుందన్నమాట. ఆ శోకం ఒక పై పూత అనుకుంటే పారవశ్యం లోపలి పూత అనుకుందామా, లేదు శోకం లోపలి పూత అనుకుంటే పారవశ్యం పై పూత అనుకుందామా? కానీ వసంత ఋతువు మొత్తం ఎలా ఉందంటే పారవశ్యంతో కూడిన శోకం, శోకంతో కూడిన పారవశ్యం, ఆ రెండు భావాల్ని ఆయన ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆయన నెమ్మది నెమ్మదిగా ఆయన దుఃఖం తాలూకు ఆ వేదన ఇంకా మరింత ప్రగాఢమవుతూ ఉంది. 69 దాదాపుగా 70 శ్లోకానికి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, యాని స్మ రమణీయాని తయా సహ భవంతి మే తాన్యేవ రమణీయాని జాయంతే మే తయా వినా, యాని స్మ రమణీయాని తయా సహ భవంతి మే తాన్యేవా రమణీయాని జాయంతే మే తయా వినా. సీతాదేవి ఆమె నా పక్కన ఉన్నప్పుడు నా మనసుని రంజింపచేసిన ఆ దృశ్యాలే, ఆ సుందర దృశ్యాలే ఇప్పుడు ఆమె నా పక్కన లేకపోయేటప్పటికీ శోభావిహీనాలుగా కనబడుతున్నాయి. అది బ్యూటిఫుల్. అది మనం, ప్రకృతి సుందరంగా ఉంటుంది, ప్రకృతిలో సౌందర్యం ఉంటుంది, కానీ ఎప్పుడు నీ మనసులో కూడా సౌందర్యాన్ని ఆస్వాదించే ఒక సానుకూలత ఉండాలి. నీ మనసు శోకరహితంగా ఉండాలి, వ్యాకులరహితంగా ఉండాలి, చింతాక్రాంతం కాకుండా ఉండాలి. అప్పుడు నీకు ఆ సౌందర్యాన్ని నువ్వు పరిపూర్ణంగా నీ మనసులో ప్రతిబింబం చేసుకోగలుగుతావు. మామూలుగా షేక్స్పియర్ నాటకాల గురించి చెప్తున్నాడు ఏమంటారంటే, ఆయన ఏదైనా ఒక ప్రకృతి వర్ణన చేసినప్పుడు ఆ ప్రకృతి వర్ణనని ఆ సందర్భంలో ఆ కథలో అతుకుతాడు, అతికి పెడతాడు. ఆయన కథా సందర్భంతో సంబంధం లేని ప్రకృతి వర్ణన ఉండదు అని చెప్తారు. కానీ రామాయణ మహాభారతాన్ని చదివిన వాళ్ళకి మహాభారతంలో మరింత ప్రకృతి వర్ణన మరింత కథలో భాగంగా ఉంటుంది. ఒక్క శ్లోకం, ఒక్క వాక్యం, ఒక్క మాట కూడా కథకి పొసగినటువంటి వర్ణన మహాభారతం కనబడదు. కానీ రామాయణం కావ్యం కాబట్టి ఇక్కడ ఆ వర్ణన, ఆ సౌందర్య చిత్రణ చేస్తూనే ఆయన దాన్ని కథలో ఎంతగా ఇమిడ్చి పెడతాడో చూడండి. వసంత ఋతువు చాలా శోభాయమానంగా ఉంది, కానీ ఎప్పుడు సీత పక్కన ఉంటే, సీత పక్కన ఉన్నప్పుడు ఎంతో శోభస్కరంగా, ఎంతో పారవశ్యం చేకూర్చేటువంటి ఆ ఋతువు, ఆ చెట్లు, ఆ పూలు ఇప్పుడు వాటి తాలు కళతప్పి కనబడుతున్నాయి. యాని స్మరణీయాని తయా సహ భవంతి మే తాన్యేవా రమణీయాని జాయంతే మే తయా వినా. అంతేనా? ఇంకా అంటున్నాడు, సౌమిత్రే పశ్య పంపాయా దక్షిణే గిరిసానుని పుష్పితాం కర్ణికారస్య ఎస్టిం పరమశోభనాం. ఏమంటున్నాడంటే, చూడు ఈ ఈ ఈ ఈ పంపా సరస్సు పక్కన, దక్షిణంగా పంపా సరస్సు పక్కన కొండ చర్య మీద పూసినటువంటి ఆ రేల చెట్లు ఎంత అందంగా ఉన్నాయో చూసి చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, పద్మకేసర సంసృష్టో వృక్షాంతర వినిసృత నిశ్వాసైవ సీతాయా వాతి వాయుర్మనోహర. ఈ ఈ పద్మకేసరాల్ని స్పృశిస్తూ పద్మకేసర సంసృష్టో వృక్షాంతర వినిశ్రుత చెట్ల కొమ్మల మధ్య నుంచి, చెట్ల గుబుర్ల మధ్య నుంచి ఆ వీస్తున్న గాలులు వాయుర్మనోహర, మనోహరమైన ఆ వాయువులు ఎలా ఉన్నాయంటే, నిశ్వాస ఇవ సీతాయ వాతి వాయుర్మనోహర. ఆ గాలులు బాగా పూసినటువంటి పూల చెట్ల మధ్యలోంచి ఆ పద్మకేసరాల్ని స్పృశిస్తూ వీస్తున్న గాలులు ఎలా ఉన్నాయంటే, సీతాదేవి తాలూకు నిట్టూర్పుల్లాగా ఉన్నాయి అంటాడు. ఆ సౌందర్యాన్ని చూస్తున్నాడని వెంటనే ఆ సౌందర్యం ఆయనకి టాక్టిక్గా ఉంది. ఇది ఒక వర్ణన చేయడం వేరు, వర్ణన అంటే కంటికి చాలా బాగున్నాయని చెప్పడం వేరు, కానీ అది స్పర్శకు లోను కావడం, ఆ టాక్టైల్ ఫీలింగ్ తీసుకురావడం మామూలు విషయం కాదు. అది నువ్వు ఆ పాత్రలో, ఆ కథలో, ఆ అనుభూతిలోను పూర్తిగా జీవించి ఉండకపోతే, నువ్వు పూర్తిగా అందులో భాగమై ఉండకపోతే నీకు అట్లాంటి వాక్యం రాదు. పద్మకేసర సంసృష్టో వృక్షాంతర వినిశ్రుత వృక్షాంతర వినిశ్రుత నిశ్వాస ఇవ సీతాయ వాతి వాయుర్మనోహర. ఇట్లాంటి సుందరమైనటువంటి ఈ మొత్తం ఈ పంపా సరస్సు మళ్ళా ఒక్కసారి ఆయన ఈ దుఃఖంలోంచి తేరుకుని ఆయన మళ్ళా ఏమంటున్నాడంటే, పశ్య సీత జలాం చేమాం సౌమిత్రే పుష్కరాయుతాం చక్రవాకానుచరితాం కారండవని సేవితాం ప్లవై క్రౌంశ్చైశ్చ సంపూర్ణం వరాహ మృగసేవితాం అధికం శోభతే పంపా అధికం శోభతే పంపా వికూజద్భి విహంగమైహి. లక్ష్మణ, ఈ ఒక్కసారి ఈ పంపా సరస్సు చూడు, ఇక్కడ ఈ చల్లటి నీళ్లు రుచికరంగా ఉన్నాయి, ఇక్కడ మొత్తం వ్యాపించి ఉన్న ఈ పద్మాలు మనోహరంగా ఉన్నాయి, ఈ చక్రవాకాల కదలికలు, ఈ కన్నెపిట్టల క్రీడలు, నీటి కోళ్ల సంచారాలు, క్రౌంచపక్షుల విహారాలు, ఇవి చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ తీరంలో, ఈ ఒడ్డు మీద, ఈ గట్టు మీద ఉన్నటువంటి అడవి పందుల్లాంటి మృగాలు తిరుగుతూ ఉన్నాయి. పక్షుల కలకలారావాలతో అధికం శోభతే పంప వికూజద్భి రివంగమైహి వికూజద్భి విహంగమైహి. ఈ పక్షుల తాలూకు కిలకిలారావాలతో ఈ పంపా సరస్సు మరింత శోభిస్తూ ఉంది. అంటే మళ్ళా చివరికి ఆయన తన దుఃఖంలోంచి బయటకు వచ్చి ఆ పంపా సరోవర తీరంలో ఉన్న వసంతుడు సౌందర్యం అంతా చూసి అప్పుడు ఒక చాలా చాలా చక్కటి అద్భుతమైన మాట చెప్తాడు. ఏది దృశ్యేత సా సాధ్వీ ఏది చేహ వసేమహి స్పృహేయం న శక్రాయ నా అయోధ్యాయే రఘుత్తమ. ఏది దృశ్యేత సా సాధ్వీ ఏది చేహ వసేమహి స్పృహేయం న శక్రాయ నా అయోధ్యాయే రఘుత్తమ. రఘుత్తమ అంటే లక్ష్మణుడు, ఓ రాఘవ, సీతా సాధ్విగాను మనకి ఇక్కడ కనబడితే, ఈ ప్రాంతంలో కానీ మనకు కనబడితే మనం ఇక్కడే ఆమెతో ఉండిపోదాము,
ఇక ఇక్కడ ఆమెతో ఉన్నప్పుడు నాకు ఇంద్ర పదవి కానీ అయోధ్య కానీ తలపుల్లోకి రానే రాదు. రామాయణంలో రెండు చోట్ల వాల్మీకి చాలా అద్భుతమైనటువంటి రాముడు మనసంతా లగ్నం చేసిన రెండు తావులు కనబడతాయి. అవి రెండూ కూడా అయోధ్యలో కావు, లంకలో కావు, రెండు కూడా అడవిలో కనబడతాయి. మొదటిది చిత్రకూటం, రెండోది పంపా సరస్సు, కిష్కింద దగ్గర నుండి పంపా సరోవరం. ఆయన చిత్రకూటంలో సీతారాములు ఇద్దరు కలిసి ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఒకవేళ సీత కనబడితే పంపా సరోవర తీరంలోనే ఉండిపోదాం మనము అని. అంటే చిత్రకూటం కన్నా కూడా చిత్రకూటం అందమైంది, కానీ సీత ఉన్నందువల్ల అందమైంది. పంపా సరస్సు సీత లేకపోయినా కూడా ఆ అందం ఎట్లా ఉందంటే, ఒకవేళ సీత కానీ కనిపిస్తే, ఆమె కానీ పక్కనుంటే ఇక్కడే ఉండిపోదాము. ఏది దృశ్యేత సా సాధ్వి, ఆ సాధ్వి, సాధ్వి అంటే చాలా మంచి మనసు కలిగిన మనిషి, ఆ మంచి మనస్సున్న ఆ మనిషి, వసంత ఋతువుని ఎంతో ఇష్టపడే ఆ మనిషి, నాకెంతో ఇష్టమైన ఆ మనిషి, ఆమె కానీ కనబడిందా? ఏది చేహ వసేమహే, ఇక్కడే ఉండిపోదాం మనం. స్పృహయేయం నా శక్రాయ నా అయోధ్యాయే రఘుత్తమ. ఇంకప్పుడు నాకు నాకు అయోధ్య గురించి కానీ, ఇంద్ర పదవి గురించి కానీ, రాజ్యం గురించి కానీ ఎటువంటి తలపులు నా మనసులో కదిలే అవకాశం లేదు అని అంటున్నాడు అన్నమాట ఆయన. అది అంటే వసంత ఋతు తాలూకు వర్ణన గురించి వివరిస్తున్నప్పుడు ఆయన మొట్టమొదట వసంతం తాలూకు ఆ శోభ, ఆ చాలా చల్లని, ఆ పరవశమైనటువంటి, ముందు ఆ సున్నితమైనటువంటి మేఘాలు చినుకులు రాల్చినట్లుగా, తొలకరి మేఘాలు తొలకరి జల్లు కురిపించినట్లుగా, చెట్లు పూలు రాలుస్తున్నాయన్నట్లుగా చూస్తున్నటువంటి ఆ దృశ్యంలోకి ప్రవేశించిన తర్వాత కొంతసేపటికి ఆయనకి ఆ అడవి మొత్తం ఒక అగ్నితో దహిస్తున్నట్లుగా, దహించుకుపోతున్నట్లుగా, అది తనని ఆక్షణమే సీతావిరహాగ్ని రూపంలో తనని ఆక్షణమే దహిస్తున్నట్లుగా స్ఫురిస్తూ, అక్కడి నుంచి ఆయన ఆ అడవి మొత్తం ఎలా ఉండేది, అడవి మొత్తం తను ఎట్లా దహిస్తూ ఉంది, చివరికి అడవి మొత్తం అంత విరివిగా పూలు పూసిన అడవి, అంత పుష్పావకీర్ణమైనటువంటి అడవి మొత్తం, ఆ పూలన్నీ కూడా నిష్ఫలాలుగా మారుతున్నాయి. చివరికి ఆ పూలు తుమ్మెదలతో కూడా కలిసి, తేనెటీగలతో కూడా కలిసి నేల రాలుతున్నాయి. జీవితం మొత్తం నిష్ఫలంగా ఉంది. ఎందుకంటే ఇంత శోభాయమానమైన సౌందర్యం అంతా కూడా సీత పక్కన లేకపోయేటప్పటికీ అది నాకు ఏ విధంగానూ కూడా సంతోషం కలిగించట్లేదు అని చెప్తూ నెమ్మదిగా ఆయన మళ్ళా తన్ను తాను మళ్ళా నెమ్మదిగా ఆయన అందులోనే అడవిలోనే అడవి తాలూ సన్నిధిలోనే సీత స్పర్శని, సీత సన్నిధిని అనుభూతి చెందడం మొదలు పెడుతూ, అది ఎట్లా అంటే ఆ చెట్ల గుబుర్లలోంచి వీస్తున్న గాలులు తామరపూల తాలూకు కేసరాల్ని తాకుతూ, తనని తాకినప్పుడు అవి సీతాదేవి తాలూకు నిశ్వాసాలుగా తన్ని, అసలు ఆ గాలులు పూలని తాకి వచ్చే గాలులు. ఆయన వర్ష ఋతు వర్ణన చేసినప్పుడు కూడా మాట అంటాడు ఆయన. ఈ ఆయన కిష్కిందలో కొండ కొమ్ము మీద నిలబడి వర్ష ఋతువు రాగానే ఆ వర్ష ఋతువు తాలూకు తొలి గాలులు, ఆ వాన రాకముందు వచ్చే గాలులు ఉంటాయి, ఆ చల్లటి గాలులు, ఆ గాలులు ఎలా ఉన్నాయంటే అవి ఎక్కడి నుంచో ఏ మొగలి పొదల మించో వీస్తున్న ఈ గాలులు ఎలా ఉన్నాయంటే, ఈ గాలుని నాకు దోసెళ్ళతో తాగాల అనిపిస్తోంది అంటాడు వర్ష ఋతు వర్ణం చేస్తున్నప్పుడు. ఆయన వట్టి గాలి గురించి ఎప్పుడు మాట్లాడాడు ఆయన, ఆ గాలి పూలను తాకిన గాలి, పూలని స్పృశించి తను తాకుతున్న గాలి, అది అసలు ఆ వాల్మీకి తాలూకు ఆ సౌందర్య, అది ఎంత తీవ్రమైన, తీక్షణమైన, ప్రగాఢమైన, సుకోమలమైన సౌందర్య స్ఫురణ అంటే, మామ్ ఈ గాలి చాలా బాగుంది, ఈ గాలి నాకు ఎచ్చట నుండి వీచెనో ఈ చల్లని గాలి అని ఈ సినిమాకి అవి రాశాడు కాదు. ఆ గాలి పూలమించి తాకుతూ వచ్చే గాలి అయి ఉండాలి ఆయనకి. అది వానాకాలం అయితే మొగలి పూలను తాకుతూ వచ్చే గాలి అయి ఉండాలి. అది వసంతకాలం అనుకోండి, పద్మకేసర సంసృష్ట అని, అది పద్మకేసరాల్ని, పద్మకేసర సంసృష్టో వృక్షాంతర వినిశ్రుత నిశ్వాస ఇవ సీతాయా వాతి వాయుర్ మనోహర అని, అట్లా ఆ పద్మకేసరాల్ని తాకి వస్తున్న గాలులు సీతాదేవి నిశ్వాసాలుగా స్ఫురణ చెందుతూ నెమ్మదిగా తన మనసుని కుదుటపరుచుకుని పంపా సరస్తాలకు మొత్తం సౌందర్యాన్ని మరొకసారి ఆయన వివరిస్తూ లక్ష్మణుడితో చివరిగా ఒక మాట ఏమన్నాడంటే, ఇక్కడ కానీ ఆమె మనకు కనిపిస్తే మనకి ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉండిపోదాము, ఇక్కడ ఆమెతో కలిసి ఉన్నప్పుడు నాకు అయోధ్య కానీ ఇంద్ర పదవి కానీ దేవేంద్ర పదవి కానీ నా మనసుకు రానే రాదు, ఆ స్ఫురణ నాకు కలగదు అని అంటున్నాడు. నిజమైన వసంతం దానికి, ఇదే ఒక సామ్రాజ్యం. అట్లాంటి వసంత ఋతువులో అట్లాంటి వసంతం ఎదుట నువ్వు కోరుకోవలసినలా ఏమిటంటే, నీ మనసు ఆ వసంతాన్ని ఆస్వాదించగలిగే మనస్థితిలో ఉండాలని మాత్రం నువ్వు కోరుకోవాలి. అప్పుడు మాత్రమే బయట ఎండలు రగులుతున్నప్పటికీ, నిప్పులు కురుస్తున్నప్పటికీ ఆ పూలు నిన్ను అలరించడం మొదలు పెడతాయి. రాలుతున్న పూలు, రాలిన పూలు, చెట్ల మీద ఉన్న పూలు, మూడు స్థాయిల్లో ఉన్న పూలు కూడా నీ మనసుకి సాంత్వన కలిగిస్తాయి. ఇట్లాంటి ఈ వసంత వేళ, మంటలు మండుతున్న వసంత వేళ, ఈ వాల్మీకి రామాయణంలోని వసంత ఋతు వర్ణన అనే ఒక చల్లని చందన చర్చ మీతో చేయగలిగినందుకు నన్ను నేను మరోసారి మనఃపూర్వక అభినందించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ చిన్న వీరభద్రుడు.